శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయం. శ్రీగురుని కథని శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ గురుచరిత్ర ఎంత విన్నా తెనివి తీరటం లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, లేత పచ్చికను చవిచూసిన ఆకలిగొన్న ఆవులాగా ఉంది. నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తోంది. అజ్ఞాన అంధకారంలో దారి కనిపించకుండా ఉన్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెప్పటికీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి, జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధల వల్ల నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురునామస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారో, ఏమేం చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి, కనుకనే ఇలా కోరగలుగుతూ ఉన్నావు. ఇందువల్ల నీవు తరించడమే కాక సాటి వారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతూ ఉంటే మాక్కూడా ఎంతో ఆనందం కలుగుతోంది అంటూ ఆ వివరాలు ఇలా చెప్పసాగారు. శ్రీగురుడు ప్రయోగంలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులకు వ్యాపించి ఎందరెందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే 7 మందిమి స్వామికి ముఖ్య శిష్యులం. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్మల్ని, మరికొందరు శిష్యులను వెంటబట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలని పావనం చేస్తూ దక్షిణ దేశానికి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరానికి చేరాడు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానికంగా ఉన్న జనమంతా ఆయన దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవంతుని అవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకును కనాలని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించమని ఆయన్ను కోరారు. అప్పుడు ఆయన, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో 42 తరాల వారు తరిస్తారు. ఆ కులం అంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకాన్ని పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణ ఆయుష్మంతులై, అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను, మనవలను కూడా చూడగలుగుతారు. చివరి దశలో అన్ని క్షేత్రాల్లోకి ఉత్తమమైంది, వేదాల చేత కీర్తించబడింది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఇక ఎట్టి చింత అవసరం లేదు అని అభయాన్నిచ్చారు. ఇక్కడ ఒక చిన్న వివరణ ఏమిటంటే, కులం అన్న ప్రస్తావన పూర్వగ్రంథాల్లో వంశం అన్న అర్థంలో వాడబడింది, నేటి ఆచరణలో ఉన్న కులం అనే అర్థంలో కాదు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయాన్ని తొలగించి నిర్లిప్తతను ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభీష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి నీ భర్తే పరమేశ్వరుడన్న భావంతో ఆయన్ని సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉందో, నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది. అప్పుడు శ్రీగురుడు ఆమెతో, నీ సంస్కారం తామసికమైంది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువ పెట్టి వారిని విడదీశావు. అందువల్ల ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు, అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠురోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకుంది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వల్ల నీవు ఈ కర్మఫలాన్ని వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠురోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠురోగం పొడసూపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమర్జా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరారు. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగ అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను విను. పూర్వం మునులు ఈ భూమిపై ఒడ్లు జల్లి తమ తపోమహిమ వల్ల ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై, ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వల్ల సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతమముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆ ఆవును చూసి తన చేతిలోని దర్భలతో దాన్ని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదికి రప్పించాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదే ఈ గోదావరి నది. ఇది కూడా గంగ అంతటి పవిత్రమైంది. కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తరువాత ఆయన ఈ నది యొక్క రెండు తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనం అయింది. ఆ తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామియే అన్నారు. మా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపం. లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరంపురుషులు. మీ పాదదర్శనం వల్ల నేను కృతార్థుడనయ్యాను. అప్పుడు శ్రీగురుడు, మాధవరణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చలమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నరసింహమూర్తికి మానసిక పూజ చేసావు కనుకే మా ప్రత్యక్ష దర్శనమైంది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుందని ఆశీర్వదించి గోదావరి పరిక్రమాన్ని కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసవ బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకొచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు, అతడికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావడానికి నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో ఈ భూమికి భారం అయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లే కాబోలు, ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలాన్ని కూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసం అపహరించో, నమ్మిన వారికి ద్రోహం చేసో, లేక తల్లిదండ్రులను అవమానించో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పుబెట్టో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో, లేక వధూవరులను చంపానేమో, లేకపోతే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది? ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదో, లేక సద్గురువుని నిందించానేమో, లేకపోతే నన్ను ఏ దైవము ఎందుకు అనుగ్రహించడం లేదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగ్గా ఆ సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకొచ్చారు. ఆ బ్రాహ్మణును చూసి ఆయన అతన్ని తీసుకురమ్మనని శిష్యులను పంపాడు. శిష్యులు పరుగున పోయి ఆ నీటిలో మునగబోతున్న ఆ విపురుని బలవంతాన శ్రీగురుని వద్దకు లాక్కొచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీ వందుకు పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేముంది? పక్షానికి నెలకు ఒకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతోంది. అన్నం తినకుండా నేను ఎలా బతికేది? నేను జీవించడం వల్ల భూమికి భారమే గాని అంతకు మించి ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధాన్ని ఇస్తాను, భయం లేదు. ముందు నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసాన్ని ఉంచి శ్రీగురుడికి నమస్కరిస్తూ ఉండగా ఆ ఊరి గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగారు. అందుకు ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండినిస గోత్రం, నన్ను సాయందేవుడంటారు. మా స్వస్థానం కాంచీపురం. కేవలం భుక్తి కోసమే ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వల్ల నా పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తేనే కోరింది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వల్ల అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయందేవ, నేనొక్క మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధను భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతా విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతడికి పరమాన్నము, గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధం. నీవిక సంకోచించక ఇతన్ని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుణ్ణి కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాం. ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుణ్ణి, మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలైన మంత్రాలను చదువుతూ శ్రీగురుణ్ణి సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, మీ సంతతి వృద్ధి పొందుగాక, మీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగ్గాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత దంపతులు అందరికీ షటరసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురు కృప వల్ల ఉదర రోగి అయిన బ్రాహ్మణునికు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది. ఇంతటితో 13వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.